స్వరూపులారా, కొంతసేపు ఆధ్యాత్మిక విషయాల గురించి మనం చర్చిస్తాను. జీవితం అంటే లైఫ్, వాట్ ఈజ్ లైఫ్? జీవితం అంటే ఏమి? సామాన్యంగా సర్వసాధారణంగా జీవితం అంటే కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, ఒంటి నిండా బట్ట, ఇంటి నిండా పిల్లలు, కలకలలాడే కలత్రాలతో, మిలమిలలాడే మెరుపులతో సాగిపోయేదే జీవితం అని అనుకుంటాం. ఇదేనా జీవితం? ఇది జీవితంలో ఒక భాగం మాత్రమే. దీన్ని విడిచిపెట్టేదానికి సాధ్యం కాదు. అయితే జీవితం ఇదే జీవితం కాదు, జీవితంలో ఇది ఒక భాగం. పరిపూర్ణమైనటువంటి మానవత్వం మూడు భాగాలతో కూడి ఉంటుంది, త్రికోణాత్మకంగా ఉంటుంది. ఒకటి దేహానికి సంబంధించినది, ఒకటి మనస్సుకు సంబంధించినది, ఇంకొకటి ఆత్మకు సంబంధించినది. ఈ మూడింటితో కూడినటువంటిదే నిజమైనటువంటి మానవత్వం. అంటే కేవలం దేహంతో సుఖం అనుభవించినంత మాత్రమున జీవితం కాదు, అది మానవత్వము కాదు. దానికి తోడుగా మానసిక శాంతి కావాలి. మానసిక శాంతి లభిస్తే చాలా, అంటే అంతటితో మానవత్వం పరిపూర్ణత్వాన్ని ఉరుపుతిద్దుకోదు. దానికి తోడుగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి, ఆత్మానందమును పొందాలి. ఇది త్రికోణాత్మకంగా ఉంటుంది నిజంగా మానవత్వం. అయితే మనం అర్థం చేసుకునే రీతిలో ఇది లేదు. కేవలం మన సుఖం మాత్రం దేహానికి మాత్రం పరిమితమై ఉంటుంది. సుఖ దుఃఖములతో కూడి ఉన్నటువంటిదే జీవితం. ప్రతి మనిషి యొక్క జీవితంలో సుఖము ఉంది, దుఃఖము ఉంది. అయితే సర్వసాధారణంగా ఇక్కడ ఉన్నటువంటి వేలాది జనుల్లో దుఃఖాన్ని ఆశించే వాళ్ళు ఉన్నారా? దుఃఖము సంభవించినప్పుడు ఓర్చుకునే శక్తి సామర్థ్యములు ఉన్నాయా? లేదంటారు చాలా మంది. ఆ సుఖమే మా గనక మాకున్నంటే ఇక్కడ ఎందుకు వస్తుంది స్వామి? ఇక్కడ వచ్చింది మేము దుఃఖాన్ని దూరం చేసుకునేదానికి మేమంతా వచ్చినాము. అయితే మహాత్ములు అంటారు జీవితంలో సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. సద్గురువుని ఏమడగాలి అంటే ఆ దుఃఖాన్ని ఓర్చుకునే శక్తి సామర్థ్యాలను నాకు ప్రసాదించు స్వామి అనాలి. చూడండి, ఎప్పుడూ సుఖంగా ఉంటే హాయిగా ఉంటుందా, సంతోషంగా ఉంటుందా? ఉండదు. ఎప్పుడు చీకటి ఉంటే హాయిగా ఉంటుందా? వెలుతురు కావాలి అంటాం. ఎప్పుడు వెలుతురున్నా సుఖంగా ఆనందంగా ఉంటామా? చీకటి కావాలంటాం. చీకటి ఉన్నప్పుడే వెలుతురు యొక్క విలువ తెలిసి వస్తుంది. ఒక టెంకాయ తీసుకోండి, లోపల తీయటి నీళ్లు ఉంటాయి. దాన్ని సుఖానికి పోల్చుకోండి. ఆ సుఖం కావాలి అంటే ఆ పీచు తీయాలి, ఆ టెంక తీసేసి గట్టిగా ఉండే చిప్పను కొట్టితే అప్పుడు లోపల తీయటి నీళ్లు లభిస్తాయి. ఎంత కష్టపడాలి, కష్టపడిన తర్వాతనే సుఖం లభిస్తుంది. ఒక మూసంబి పండు తీసుకోండి, పైన అంత చేదుగా ఉంటుంది చూడండి దాని తోలు. దాన్ని తీస్తూ 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 పోతే దానిలో తీయటి రసం ఉంటుంది. ఈ చేదే దుఃఖం అనుకోండి, ఆ చేదు తీస్తూ తీస్తూ పోతే లోపల సుఖం ఉంటుంది, అదే రసం. కాబట్టి జీవితంలో రెండూ కావాలి. సామాన్యంగా దుఃఖము తర్వాత సుఖము, సుఖము తర్వాత దుఃఖము, రాత్రి తర్వాత పగలు, పగలు తర్వాత రాత్రి ఎలా ఉన్నాయో ప్రతి మానవుని యొక్క జీవితంలో ఇవి వస్తుంటాయి, పోతుంటాయి. కొంతమంది జీవితంలో దుఃఖం ఎక్కువ ఉండవచ్చు, కొంతమంది జీవితంలో దుఃఖం తక్కువగా ఉండవచ్చు. అయితే ప్రతి మనిషి రెండింటికి అనుభవిస్తూ పోలిసి ఉంటుంది. నసుఖాత్ లభ్యతే సుఖం, సుఖము నుంచి సుఖము రాదు, దుఃఖము తర్వాతనే సుఖం వస్తుంది. చూడండి, ఎప్పుడు ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చుంటే దాని విలువ మనకు తెలిసి వస్తుందా? అలా కొన్ని గంటలు ఎండలో బాగా తిరిగితే, అలసిపోతే, శ్రమ చెందితే అప్పుడు వచ్చి ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చుంటే కొంచెం హాయిగా అనిపిస్తుంది. అందువల్ల దుఃఖము తర్వాత సుఖం, సుఖము తర్వాత దుఃఖం. అయితే నేటి మానవుడు ఎన్ని సుఖములను ఉన్నప్పటికీ, ఎంత సంపద ఉన్నప్పటికీ, సుఖము అనుభవించుటకు ఎన్ని అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ మనకి శాంతి లేదు, మనకి సమాధానం లేదు. దీనికి ఏం కారణం? దీనికి ఎన్నో అనుకూలాలున్నాయి, అవకాశాలున్నాయి, అయితే మనసుకు శాంతి లేదంటున్నాడు. విదేశాల్లో చూడండి, ఒక్కొక్కరికి 3-4 కార్లు ఉంటాయి, మేడ మిద్దెలుంటాయి, అష్టైశ్వర్యములతో తులదూగుతుంటారు. అయితే సుఖముందా? మనస్సుకు నెమ్మది శాంతి ఉందా అంటే శాంతి లేదంట. ఎందుకు శాంతి దొరకడం లేదు? ఎందుకంటే నిజమైన శాంతి ఈ బాహ్య వస్తువులలో లేదు. మరి ఎక్కడుంది నిజమైన శాంతి? ఎండ మావుల్లాగా మనం భ్రమపడుతున్నాం ఇక్కడ, దీనిలో సుఖముందేమో అని. ఆ సుఖమే దుఃఖమైపోతుంది. అంటే నిజమైనటువంటి సుఖం ఎక్కడ ఉంది అంటే అది నీలోనే ఉంది. నీ తత్వాన్ని, నీ ఆత్మస్వరూపాన్ని నీవు తెలుసుకున్న నాడు దానికి మించినటువంటి సుఖం ప్రపంచంలో ఎక్కడ కనబడదు. అయితే మనం ఈ సుఖాన్ని ఈ బాహ్య వస్తువులలో వెతుకుతున్నాం. ఈరోజు ఒక అధికారిని అడగండి, ఒక లక్షాధికారిని అడగండి, ఒక కోటాధీశ్వరుని అడగండి, ఒక రాజకీయ నాయకుని అడగండి, ఒక మంత్రిని అడగండి, ఒక రాజుని అడగండి, ఒక రారాజు చక్రవర్తిని అడగండి, నెమ్మది సుఖం ఉందా? సుఖం లేదంట. ఎందుకు లేదు అంటే అన్ని అవకాశాలు ఉన్నాయి, అనుకూలాలు ఉన్నాయి, తినేదానికి తిండి ఉంది, కట్టేదానికి బట్ట ఉంది, తిరిగేదానికి కార్లు ఉన్నాయి, మాట్లాడేదానికి మనుషులు ఉన్నారు. ఎందుకు సుఖం లేదు, ఎందుకు శాంతి లేదు అంటే తన నిజమైనటువంటి తత్వాన్ని తెలుసుకోలేదు కాబట్టి ఆయనకు సుఖం లేదు. నిజమైనటువంటి సుఖం ఇక్కడ దొరుకుతుంది అంటే నీ ఆత్మతత్వాన్ని నీవు దర్శించుకున్న నాడే నీకు నిజమైనటువంటి, సరి అయినటువంటి ఆ సుఖము, శాంతి లభ్యమవుతాయి. చూడండి, ఒక బంగారు పాత్రలో ఒక చేపను తెచ్చి వేస్తే అది సుఖంగా ఉంటుందా? అక్కడ ఉండదు. అది ఇది బంగారు పాత్ర కదా, చాలా విలువైనటువంటిది కదా అని చెప్పి భావించి అక్కడ ఆ చేప సుఖంగా ఉంటుందా? ఉండదు. మరి దానికి సుఖం ఎక్కడ అంటే నీళ్ళలో విడిచినప్పుడే దానికి సుఖం కలుగు. అదే రీతిగా మన గతియు పతియు అయినటువంటి ఆ పరమాత్మని, ఆ దేవదేవుణ్ణి తెలుసుకున్న నాడు, ఆ తత్వాన్ని నీలో దర్శింపజేసుకున్న నాడు మాత్రమే నీకు నిజమైనటువంటి సుఖం లభ్యమవుతుంది. అది లేని నాడు బంగారు పాత్రలో ఉన్నటువంటి చేపలాగా మన జీవితం కూడా వ్యర్థమైపోతుంది. ఈ సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎల్ల ఆశయ బిత్తర్ ఇల్లియే కైలాస, ఎల్ల ఆశయ బిత్తర్ ఇల్లియే కైలాస, ఎల్లవను బయసి భ్రమిషిదొడే నరకత ఇల్లియే మూడ సర్వజ్ఞ అని అంటాడు. ఆకాశములను త్రెంచుకొని జీవించిన నాడు నీకు ఇదే స్వర్గంగా కనబడుతుంది, అది లేదన్నప్పుడు ఇది నరకంగా మారిపోతుంది అని అంటాడు. అందువల్ల లౌకికము అయినటువంటి విషయముల పట్ల ఆసక్తిని తక్కువ చేసుకుంటూ పోతే బాగుంటుంది అని అంట. ఒక గ్రద్ద ఆకాశంలో ఒక చేపను ముక్కులో కరుచుకొని ఆకాశంలో ఎగురుతుంది అనుకోండి, ఆ చేప కోసం దాని వెంట ఇతర గ్రద్దలు వెంటబడినాయి, కాకులు వెంటబడినాయి ఆ చేప ముక్కను లాక్కునేదానికి. అది ఎక్కడికి పోతే ఎక్కడికి పోతున్నాయి ఇవన్నీ. అది చెట్టు నుంచి చెట్టుకు, గుట్ట నుంచి గుట్టకు, ఆకాశంలో ఎంత విహరించినప్పటికీ ఇవన్నీ వెంటబడుతున్నాయి ఆ ముక్కను లాక్కునేదానికి. అప్పుడు ఆ గ్రద్ద ఆలోచన చేసి, వ్యర్థంగా ఈ చేప ముక్కను నోటిలో పరుచుకున్నాను కదా అని చెప్పి ఆ ముక్కను విడిచిపెట్టేస్తుంది. అది ఆ ముక్కను ఇంకొక గ్రద్ద నోటిలో కరుచుకొని మళ్ళా పారిపోతుంది. మిగతా గ్రద్దలు, ఆ కాకులు, ఆ రెండవ గ్రద్ద వెంటబడతాయి. ఈ మొదటి గ్రద్ద చెట్టు మీద హాయిగా కూర్చుంటుంది. అప్పుడు దానికి శాంతి, నెమ్మది లభిస్తుంది. అదే రీతిగా మానవుడు కూడా ఐహికమైనటువంటి సుఖములు అన్నటువంటి చేపను కలుచుకున్నాడు. అందువల్ల ఈ జీవితంలో, ఈ సాంసారిక జీవితంలో ఎన్నో అవకతవకలను అనుభవిస్తున్నాడు, కష్ట నష్టములకు గురి అవుతున్నాడు. ఎప్పుడైతే దాన్ని విడిచిపెడతాడో, తన నుంచి ఆ భావాన్ని దూరం చేసుకుంటాడో, అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది ఆయన మనసు, సుఖశాంతులు లభ్యమవుతున్నాయి, శాంతిని పరిపూర్ణంగా అనుభవిస్తాడు. అందువల్ల మనం ఈ రాగాన్ని తగ్గించుకుంటూ రావాలి అని అంటారు. భగవద్గీతలో కూడా గీతాచార్యుడు నొక్కి చెప్తున్నాడు ఈ విషయాన్ని గురించి. వీత రాగ భయ క్రోధ మన్మయామా ఉపాశ్రితాః బహువో జ్ఞాన తపసా పూత మద్భావమాగతాః. చక్కటి శ్లోకం. దీని అర్థం అంటే, వీత రాగ భయ క్రోధ, రాగము భయము క్రోధము దీన్ని జయించి ఎవరైతే నాయందు తమ మనస్సును లగ్నము చేస్తారో అటువంటి వారు చాలా మంది, బహవో చాలా మంది, తపస్సు చేత, ఆత్మ జ్ఞానము చేత నన్ను దర్శించి నా స్వరూపమును పొందుతున్నారు అని అంటారు. ఇక్కడ ఒక ప్రశ్న ఉద్భవిస్తుంది. ఎందుకు గీతాచార్యుడు ఈ రాగము భయము క్రోధము ఈ మూడింటినే కలిపినాడు, వేరే యావలేవా? ఈ మూడు చాలా డేంజర్, అపాయకరమైనటువంటివి. ఒకదానితో ఇంకొక దానికి లింక్ ఉంది. అక్కడ రాగము భయము క్రోధం. ఒక వస్తువు మీద రాగం పెట్టినావా, కోపము దాని జతలోనే ఉంటుంది, భయము దాని జతలో ఉంటుంది. రాగము అంటే అటాచ్మెంట్ అంటారు, భయము అంటే ఫియర్ అంటారు, క్రోధం అంటే యాంగర్ అంటారు. దీనికి చిన్న ఉదాహరణ చూడండి. సామాన్యంగా మన జీవితంలోనే సంభవిస్తూ ఉంటుంది. ఒక తండ్రికి ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు అనుకోండి. చాలా సంవత్సరాలకు సంతానమైంది, ఒకే ఒక పుత్రుడు జన్మించినాడు, వాణ్ణి అల్లారు ముద్దుగా పెంచినారు. వాణ్ణి విడిచిపెట్టి ఉండలేరు తల్లిదండ్రులు, ఆ రీతిగా పెంచినారు. వాడు ఇంటర్మీడియట్ పరీక్షలు రాసినాడు, తండ్రి ఆఫీసుకు పోయినాడు. వీడు, అమ్మా పరీక్షలు అయిపోయినాయి, నాకు నా స్నేహితులతో కలిసి అట్లా సినిమాకి పోయేస్తాను అని అంటాడు. తల్లి, అట్లే కాని నాయన పోయి త్వరగా రమ్మంటుంది. వాడు వెళ్ళిపోతాడు సినిమా. ఇంకా కుమారుణ్ణి విడిచిపెట్టి ఉండలేడు, ఆఫీస్ పని చూసుకుని వెందరికి వస్తాడు తండ్రి. కుమారుడు ఎక్కడా అని ప్రశ్నిస్తాడు. లేదండి, పరీక్షలు అయిపోయినాయి కదా, స్నేహితులతో కలిసి సినిమాకి పోయినాడు. ఇక్కడ అటాచ్మెంట్ ఉంది. ఇక్కడ కుమారుని విడిచిపెట్టి ఉండలేడు. సరే, భార్యను గద్దరిస్తాడు. ఎందుకు పంపిస్తుంది, జతలో నీవు పోవలసింటివి, ఒక్కడిని ఎందుకు పంపిస్తుంది ఒక్కడిని, ఏమనండి స్నేహితులతో కలిసిపోయినాడు అని అంటుంది. సరే, సినిమా 9 గంటలు విడుస్తారు. వాడు వచ్చే వరకు సమాధానం లేదు. 9 గంటలు అయిపోయింది సినిమా విడిచి, 9:30 అయింది ఇంకా రాలేదు. వాడు ఇంట్లో ప్రచారం చేస్తున్నాడు, మాటి మాటి వాకిలు తెచ్చి చూస్తున్నాడు కుమారుడు వచ్చినాడా లేదా. ఎందుకు 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 ఇది అంటే, రాగం ఉంది అక్కడ, అటాచ్మెంట్ ఉంది, ఎవరో కుమారుని మీద ఉంది కాబట్టి అంత ఆత్రపడుతున్నాడు. 10 గంటలైంది రాలేదు, 11 గంటలైంది రాలేదు, దీనికి భయం పట్టుకొచ్చింది. సినిమా 9 గంటలకు విడిచిపెడతారు, 11 గంటల వరకు ఇంకా కుమారుడు ఇంటికి రాలేదు. భార్యను పిలుస్తాడు, 11 గంటలైంది ఇంకా రాలేదు. వాడు దేని మీద వెళ్ళాడు? సిటీ బస్సు వెళ్ళాడా, కారులో వెళ్ళాడా, సైకిల్లో వెళ్ళాడా, ఎట్లా పోయినాడు అని అడిగితే ఆమె అంటుంది, లేదండి సైకిల్ తీసుకుపోయినాడు, అయిపోయాను కథ ముగిసేయండి. వీడు అనుకుంటాడు సైకిల్లో పోయినాడు, ఇక్కడ బస్సు కొట్టింది, యాక్సిడెంట్ అయ్యింది, కారు యాదో కొట్టింది, లారీ యాదో కొట్టింది, వాడు పడిపోయినాడు, ఏమో అయ్యింది. భయం, వెంటనే హాస్పిటల్ ఫోన్ చేస్తాడు. ఇటువంటి రీతిగా ఉన్నటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాడు ఎవడైనా హాస్పిటల్కి వచ్చి చేరినాడా? పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తాడు త్వరగా. 17-18 సంవత్సరం వయసు ఉండే పిల్లవాని గురించి మీకు ఏమైనా వచ్చిందా, వర్తమానం వచ్చిందా? హాస్పిటల్కు, పోలీస్ స్టేషన్కు, అక్కడ ఇక్కడ ఎక్కడ చేసినా లేదు 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 అంటారు. ఇంట్లో ప్రచారం చేస్తున్నాడు, భయం, కుమారుడు ఏమైపోయినాడు అని. సరిగ్గా 12 గంటలకు ఆ స్ట్రీట్ లైట్ కింద ఏదో సైకిల్ వచ్చినట్లు కనబడుతుంది. చూస్తాడు లోపల నుంచి తన కుమారుడే వస్తున్నాడు. వెంటనే వచ్చి వాకిలు తెరుస్తాడు, కుమారుడు లోపలికి వస్తాడు. రా ఇక్కడ అంటాడు. ఎక్కడ పోయింట్ ఉంచావు? ఉంచే వరకు ఎక్కడ పోయింట్ వేని ప్రశ్నిస్తాడు. లేదన్నా సినిమా చూసుకుంటుమి, సినిమా చూసుకుంటుమి, కొంటుమి కొంటుమి అంటుంటా తీసుకొడతాడు. బుద్ధిలే, 12 గంటలైంది ఇంచేపు ఎవరు వచ్చింది? కోపం అక్కడ ఉంది, అక్కడ అటాచ్మెంట్ ఉంది, యాంగర్ ఉంది, ఫియర్ ఉంది. అక్కడ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చినాయి ఇవన్నీ? ఎక్కడ అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుందో అక్కడ ఇవన్నీ వస్తాయి, చోటు చేసుకుంటాయి. వాడంటాడు, లేనన్న 9 గంటలైపోయా, నా ఫ్రెండ్ ఇంటికి పిలిచిపోయి భోజనానికి, వాళ్ళ ఇంట్లో ఏమేమో లాస్ట్ ఇయర్ కదా, ఈ రోజు స్వీట్ చేసింది, అది చేసింది, అవి ఇవి, నేను అవి మాట్లాడే లేట్ అయిపోయి. ఇంకొకసారి బయటికి పోయా నువ్వు. ఏం దీనికి కారణం ఏమి అంటే రాగం. ఎక్కడ రాగం ఉంటుందో అక్కడ ఇవి రెండు చోటు చేసుకుని ఉంటాయి. ఏదైనా వస్తువును చాలా ప్రేమించండి, ఆ వస్తువు మీద ఎక్కువ ప్రీతి ఉంచండి, ఆ వస్తువుకి ఏమైనా తొందర కలిగినా మీ దుఃఖం, మీ కోపం చెప్పేదానికి సాధ్యం కాదు. ఇవి మూడు వస్తాయి. కాబట్టి గీతాచార్యుడు చక్కగా ఆలోచన చేసి ఈ అటాచ్మెంట్ అనే దాన్ని తక్కువ చేసుకోండి, ఒక లిమిట్ లో పెట్టుకోండి. ఎప్పుడైతే లిమిట్ లో దీన్ని పెట్టుకుంటారో ఇంకా రెండు దూరం వెళ్ళిపోతాయి. అప్పుడు మనస్సుకు నెమ్మది లభిస్తుంది, ఒక శాంతి ఉంటుంది అని అంటారు. దీన్ని ఎంతమంది ప్రాక్టీస్ చేస్తున్నారు చూడండి. అదే మనిషి మరుసటి రోజు పక్కింటి వాడు వెళ్ళిపోతే ఇంకా వాళ్ళంతా బాధపడుతుంటారు, 12 గంటలైంది, 1 గంట అయింది రాలేదంటే ఆ బాధ వీడు పడాడు. నిన్నటి రోజు పడినటువంటి బాధ ఆ రోజు పడాడు వాడు. ఎందుకంటే ఆ పిల్లవాని మీద ఆసక్తి లేదు, ఆ అటాచ్మెంట్ లేదు కాబట్టి అది రాదు. అందువల్ల ఈ మానస సరోవరంలో కామ క్రోధాదులు అనే పెనుగాల్పులు ఉండేంత వరకు ఇక్కడ పరమాత్మని యొక్క ఆ దివ్య జ్యోతి ప్రకాశించేదానికి సాధ్యం కాదు. ఎప్పుడైతే ఈ కామక్రోధాదులు ఈ మానస సరోవరం నుంచి వెళ్ళిపోతాయో అక్కడ నిజంగా ఆ పరమాత్మని యొక్క ఆ జ్యోతి, ఆ వెలుగు తప్పనిసరిగా ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశాన్ని చూసేది ప్రతి మానవుని యొక్క విద్యుక్త ధర్మం. ఇక మనిషి యొక్క మనస్సు ఎట్లా ఉంటుందంటే ఒక అద్దము లాంటిది అని అంటుంది. ఇది ఏ వైపు తిరిగితే ఆ చోటులో ఉన్నటువంటి ఫోటోను తీసుకుంటుంది. ప్రకృతి వైపు తిప్పండి, ప్రకృతి లక్షణాలు ఇది సంతరించుకుంటుంది. పరమాత్మని వైపు తిప్పండి, ఆ లక్షణాలనే తీసుకుంటుంది. అందువల్ల మనస్సును బాగా పెట్టుకోండి అని అంటాడు, పరిశుద్ధంగా పెట్టుకోండి అని అంటాడు. ఈ పరిశుద్ధమైనటువంటి మనస్సులో పరమాత్ముడు వెలుగొందుతాడు. అనుభవపూర్వకమైనటువంటి మాట ఇది. చూడండి, ఒకప్పుడు ధర్మరాజుకు చెప్పినాడు, ఎవడైతే ఒక దుష్ట లక్షణాలతో కూడినటువంటి ఒక మనిషిని వెదికి తీసుకురానాయనా అని చెప్పినారు. ఎదిగినాడు అక్కడ, వెనగిరికి వచ్చినాడు. ఏమయ్యా తీసుకువచ్చావంటే ప్రపంచంలో చెడ్డోళ్ళు ఎవరూ లేదు అని అంటు. ఆయన మనస్సు శుద్ధంగా ఉంది కాబట్టి అశుద్ధమైనటువంటి తత్వమే లోపల ఉంటుంది. అదే దుర్యోధనకు చెప్పినారు, నువ్వు పోయి ఒక మంచి మనిషిని పట్టుకురా అని. వాహడు వెదికి వెదికి వేసారి వాపసు వస్తాడు. ఏమయ్యా తీసుకువచ్చావంటే ప్రపంచంలో మంచోళ్ళే లేదు అని అంటు. ఎందుకు? వాని మనస్సు ఆ రీతిగా ఉంది కాబట్టి. అందువల్ల మనస్సు ఒక అద్దం లాంటిది, దీన్ని ఎటువైపు తిప్పితే అటువైపు ఫోటో తీసుకుంటుంది. అందువల్ల ఒక మహాత్ముడు అంటాడు, తొడయో తుంబిరే పంకమేల తొలయల్ తాం శుద్ధనే నప్పనే కడు పాపంబలు మీయలాత శుచియే కాకాళీయం మీయదే గుడపానం గుడలెద్ద దేవిన ఫలం స్వా దప్పుదే లోకదోళ్ మడియే నిర్మల చిత్తవై హరహర శ్రీచన్న సోమేశ్వర అని అంటాడు. పై పై బాగా శరీరాన్ని తిక్కినంత మాత్రాన నీవు శుద్ధుడైపోతావా? శుద్ధుడు కావు. ఒక వేపకాయను తీసుకుపోయి నీళ్లలో అద్దినంత మాత్రాన దానికి తీపుదనం వస్తుందా? అది సాధ్యము కాదు. అదే రీతిగా పై పైన మడి మడి అని చెప్పి నీవు ఏమి ప్రయత్నము చేసినప్పటికీ నిజమైనటువంటి మడి ఏది అంటే పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి మనస్సు. ఒక మనిషి తీర్థయాత్రలకు పోతూ ఒక వేపకాయ తీసుకుపోయినాడంట, ప్రతి నదిలో దాన్ని ముంచుతూ తీసుకువచ్చాడు. చివరకు వినదురికి వచ్చి ఇంటిలో కోసినాయంట దాన్ని. దాని చేదుతనం పోతుందా? తీయదనం వస్తుందా? అదే రీతిగా మనస్సు పరిశుద్ధంగా ఉంచుకోకుండా తీర్థయాత్రలకు పోయి ఆ మహాత్ముల దగ్గర పోయి ఈ ఆశ్రమాల దగ్గర పోయి ఎన్ని చేసినప్పటికీ లోపలిది శుద్ధము కాకుండా లోపల పవిత్రమైనటువంటి భావములు ఉంచుకోకుండా మనం ఏమి చేసినప్పటికీ వ్యర్థమైపోతుంది అని అంట. ఇక నిజంగా మానవుడు తనలో దట్టంగా ఉన్నటువంటి అజ్ఞానముతో కూడినటువంటి ఈ అహంకారాన్ని నాశనం చేసుకోవాలి. ఇది భయంకరమైనటువంటి ఒక కారణం. ఇది ప్రతి మనిషికి ఉంటుంది అహంకారం. ఇది ఒక కారము అని చెప్తారు పెద్దోడు. చూడండి, ఇక్కడ ఆశ్రమంలో ఉంది, ఆశ్రమం ఉంది ఇక్కడ. కొంతమంది ఇక్కడ అహంకారంగా ప్రవర్తిస్తారు, కొంతమంది వాలంటీర్లకు బ్యాడ్ చేసిన తర్వాత తక్షణం వాళ్ళకి ఏం బలం వస్తుందో ఏం బలం వస్తుందో ఏం చెప్పలేము. ఇంకా మిగతా వాళ్ళకి కొట్టిందే ఏమిది అంటే బ్యాడ్ చేసినారు ఇక్కడ, అది పెద్ద తప్పు చేసినారో ఏమో ఆశ్రమం వాళ్ళు అని అంటారు కొంతమంది. స్వామి చాలా మంది అంటారు, స్వామి వాళ్ళకి ఏమో అది ఎర్రడి ఇచ్చినిస్తువే, చేతిలో కట్టిచ్చినిస్తువే, మా గతి ఏం కాను. ఎక్కడ చిక్కితే అక్కడ కొడతారు, ఎట్లు చిక్కితే అట్లు కొడతారు. ఇక్కడ వినయ విధేయతలతో వచ్చిపోయే జనులకు సేవ చేసి ఒక మహాభాగ్యాన్ని ఈ ఆశ్రమ కార్యకర్తలు వాళ్ళకి అందించి ఉంటారు. అది ఒక కారంగా భావిస్తారు, దాన్ని అహంకారం అని అంటారు. ఇక్కడ నేనున్నాను, నేను అనుకోవచ్చు ఇన్ని వేల మంది తబ్బా, ఇన్ని వేల మంది వచ్చినారు, ఈ నా యొక్క శక్తి, నా యొక్క బలము, నా యొక్క యోగ తపశక్తి అందువలనే ఇంతమంది వచ్చినారు, ఇది నా కారం. ఇది అట్లా అనుకుంటే నాకు కూడా కారం ఉన్నట్లే, దీనికి అహంకారం అని అంటారు. చూడండి, ఒక పాత్రలో బియ్యం ఉడుకుతుంటాయి, ఆ బియ్యం భావిస్తుంది, ఆహా ఏమి నా శక్తి, ఏమి నా శక్తి, నా యొక్క శక్తి ప్రభావం చేతనే ఎంత బాగా ఉడుకుతున్నాను నేను అని. నిజంగా ఆ బియ్యానికి ఆ శక్తి ఉందా? కింద నిప్పు ఉంది, దాని యొక్క ప్రభావం. కాబట్టి మనం ఏమి చేసినా మన వెనక ఒక దివ్యమైనటువంటి శక్తి పనిచేస్తా ఉంది, ఆ శక్తి ప్రభావం చేతని అంతా జరుగుతుంది. మనము చేసేది ఏమి లేదు, తోము బొమ్మలం మనం. ఈ అహంకారాన్ని నాశనము చేసుకున్న వాడే ధీరుడు. నేను అన్నటువంటి అహంకారం పోతే స్వర్గానికి పోవచ్చు అని అన్నా. ఇళ్ళు కట్టేస్తే అప్పుడే ఇంకా స్టార్ట్ అవుతుంది మనలో. ఒక పరీక్షలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే ఇంకా పట్టే వాళ్ళే లేరు. లాటరీలో ఇంత టికెట్ తగిలితే క్లీన్. ఇంకా ఎప్పుడూ వినయంగా పోయేవాడు వాడు భుజాలు ఎదురేస్తూ పోతుంటాడు.
ఆకాశం చూసుకుంటూ పోతున్నాడు, కింద కూడా చూడు. ఏమి అంటే వాళ్ళు జోరుగా ఉంది కారము అని, ఆ కారమే అహంకారం. దీని ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఈ ప్రసంగాన్ని చాలా చేస్తున్నాం. ఒక ఠాకూరు ఉండేవాడు. ఈ ఉదాహరణ ఎందుకు చెప్తానంటే దీంట్లో 50% అనండి, 70% అనండి, అవిద్యావంతులు ఉన్నారు. దాని నుంచి విద్యావంతులు కూడా ఉపయోగపడవచ్చు. కాబట్టి అక్కడ చిన్న ఉదాహరణలతో చెప్తూ పోతాను. ఒక ఠాకూరు ఉండేవాడు, చాలా ఐశ్వర్యవంతుడు, ధనధాన్యాలు ఉన్నాయి, వ్యాపారం చేస్తున్నాడు. అయితే ఒక పాత టోపీ వేసుకున్నాడు. ఎన్నేళ్ళుగా ఏమో ఆ టోపీ, 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా టోపీ వేసుకున్నాడు. ఎట్లుంటుందంటే మీరు సామాన్యంగా చూసింటారు, పావడిలో కరియన్ చేసుకున్నాడు కోర్టు, సామాన్యంగా చూసింటారు. నేను సుమారు 18 సంవత్సరాలు చూస్తున్నాను, అదే కోటే ఉంది. ఎన్నిసార్లు చెప్తాను, ఆ కోర్టు విడిచిపెట్టాయా, ఆ కోర్టు విడిచిపెట్టదని ఉల్లాసం చెయ్యగట్టే ఉంది. మా ఠాకూర్ కూడా అటువంటి కోర్టు అటువంటి టోపీ వేసుకున్నాడు. ఎంతమంది వచ్చారు సార్, ఆ టోపీ తీసేయండి, కొత్త తీసుకోండి అంటే, నేను ముందు వచ్చి దీపావళికి చేయించేస్తాను అని అంటారు. దీపావళి పేరుతో ఏమో దీపావళి తీసేయాలి, చూసే అసహ్యంగా ఉంది. నేను ఎంత ధనవంతుడు, ఏం కథ అంటే పొద్దున్న దసరా తీసేస్తాను అన్నమాట. ఇట్లే పోస్ట్ పోన్ చేస్తూ చేస్తూ పోతున్నాడు. చాలా బేజార్ అయిపోయింది ఆ లొకాలిటీలో ఉండే వాళ్ళకంతా. వాళ్ళంతా కలిసి ఒక చందా ఏర్పాటు చేసుకున్నారు, దానికి టోపీ ఫండ్ అని పేరు పెట్టారు. మనకి టోపీకి వెళ్ళాలి. వాళ్ళంతా చందా తీసుకుపోయి కొత్త టోపీ తీసుకుపోయి, ఏమయ్యా తీసుకోలేదు, పాతది తీసేది కొత్త తీసుకుంటే మీరు తేవద్దండి, నెక్స్ట్ మంత్ గ్యారంటీ నేను చేంజ్ చేస్తాను. ఇంకా ఫోన్లు మీరు మీ దగ్గర నుంచి మీ కంద డబ్బులు తీసుకొని నేను టోపీ వేసుకుంటే నాకు మర్యాద ఉందో, దా ఇంత ధనవంతుని లక్ష్యానికి నాది ఏది చెప్పాను. సరే ఇంకా వచ్చానని ఏమైనా చేస్తాడేమో అని చెప్పి సంతోషపడితే అందరు వెళ్ళిపోయారు కొత్త టోపీ తీసుకొని. మీరు ఒకసారి క్లబ్కు పోతాడు, పోయి అక్కడ స్నానం చేద్దామని పోతాడు. బట్టలన్నీ తీసి ఆ రూమ్ లో విడిచిపెట్టి ఆ టోపీ అక్కడ తగిలేసిపోతారు. అక్కడ ఒక స్నేహితుడు వచ్చి మాట్లాడతారు, ఏమండి మీ టోపీ చూస్తే చాలా అసహ్యంగా ఉంది, కొత్త టోపీ తీసుకోండి అంటే, తీసుకుంటాను ఆయన వచ్చినాను చెప్పాను కదా తీసుకుంటాను అని అంటారు. సరే స్నానానికి పోతారు. అప్పుడే ఆ ఊరు జడ్జి గారు వస్తారు, వాళ్ళ టోపీ తగిలేస్తారు, వాళ్ళ బట్టలు తగిలేస్తారు, వాళ్ళు స్నానానికి పోతారు. వీడు స్నానం చేసుకుని వచ్చే లోపల నేను టోపీ లేదు అక్కడ చూస్తాడు, ఎక్కడ టోపీ కనపడదు, పక్కన కొత్త టోపీ ఉంది. వాడు అనుకుంటాడు స్నేహితుడు ఇంతకుముందు వచ్చి చెప్పి కదా టోపీ తీసుకో టోపీ తీసుకో అని చెప్పి, కొత్త టోపీ ఏదో తెచ్చి పెట్టినాడు అని చెప్పి ఆ టోపీ వేసుకొని పోయాయి. జడ్జి బాబు స్నానం చేసి వస్తాడు, వాడు నీట్ గా బట్టలు వేసుకుంటాడు, టోపీ ఎక్కడ అంటే మన సేవకులంతా కుడతాడు, టోపీ లేదు. ఆ గాలి కొట్టుకొచ్చి వాళ్ళ టోపీ ఆడపడింది నోళ్ళు. చూస్తాడు అది నోటెడ్, అందరికి తెలిసింది ఆ ఠాకూర్ టోపీ అని తెలుసు. వాడు ఠాకూర్ కావాలని చెప్పి జడ్జి టోపీ వేసుకుపోయినాడు, ఆ టోపీ విడిచిపెట్టాడు. పోనీ వాడు పట్టుకురాకండి అని చెప్పి ఈయన సేవకులు పంపిస్తాడు, పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. టోపీ మహత్వం చూడండి ఎట్లుంది. ఈయన కొత్త టోపీ కదా అర్థంలో మాటమాటి చూసుకుంటున్నాడు, అంత బాగుంది ఎంత బాగుంది అని చెప్పి ఆనందంలో ఉన్నాడు. వీడు కొంతసేపు అయిన తర్వాత వచ్చి తలుపు తట్టే వీడు వచ్చి తీస్తాడు, ఆ టోపీ వేసుకుని వచ్చాడు. ఈ సేవకుని చూస్తాడు, టోపీ చూస్తాడు, రా నీకు పని ఉంది రా అని చెప్పి లాక్కుపోతా. యాటి యాటి అంటే రా నీకు పని ఉంది, కొత్త టోపీ వేసినావు కదా మా యజమాని ఉంది అని చెప్పి ఇచ్చుకుపోతా. ఆయన కేసు పెడతాడు జడ్జ్, అన్నాయి నా టోపీ తీసుకుపోయినాడు కాబట్టి దీనికి 500 రూపాయలు ఫైన్ అయ్యండి. లవో దిగువను మొత్తుకుంటాడు, 500 రూపాయలు ఫైన్ వేస్తాడు, ఫైన్ కడతాడు. తన టోపీ తల మీద వేసుకుని వస్తాడు, ఆ టోపీ మీద పట్టరాని కోపం వస్తుంది, దీని వేళ 2 రూపాయలు లేదు కదా, అన్యాయంగా 500 రూపాయలు కట్టేస్తున్నాను, ఇది ఏం నా క్రమ అని చెప్పి దాన్ని బాగా చుట్టి నీళ్ళ పారేస్తాను. దాన్ని పీడపై పద అంట ఆనందంగా వచ్చి భోజేసి పండుకుంటాడు. అదేమవుతుంది, నీళ్ళు కొట్టుకుని పోతుంది, అది కొట్టుకుపోయి ఆ పైపులు గుండా పోయి ఆ నీళ్ళని సరఫరా అవుతూ ఉంటాయి ఆ ఊరికంతా. ఆ పైపు పోయి అడ్డం పడుతుంది,
కంప్లీట్ ఊరు కంటే మిగిలి వెళ్ళారు. అక్కడ ఫోన్ చేయండి, ఇక్కడ ఫోన్ చేయండి, ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది ఏం కథ అని చెప్పి వాళ్ళ నీళ్ళు దిగి చూస్తారు. ఆ టోపీ చిక్కు ఉన్నారు, మళ్ళా దాన్ని తీసుకొస్తారు. ఎవరు టోపీ వెళ్ళి ఠాకూర్ టోపీ మళ్ళా కలిసిపెట్టు, మళ్ళా వచ్చి నోటీస్ తల చేసుకుని మళ్ళా కోర్టు తీసుకుపోయి తల 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 కొట్టుకుంటాను. ఇప్పుడేం చేసినాయి నేను అని చెప్పి నీ టోపీ చేసి నీవు కాదని చెప్పి ఏడ్చుకుపోతారు. విచారణ జరుగుతుంది, అన్యాయంగా నీ టోపీని నీళ్ళు వేసినావు కాబట్టి, నీదే తప్పు కావాలని చేసినావు కాబట్టి నీకు 1000 రూపాయలు జరిమానా వేసింది. మానికి ఏంగా ఎప్పుడు పైసా ఖర్చు చేసినాడు కాదు, మొదట 500 రూపాయలు పోయా, ఇప్పుడు 1000 రూపాయలు పోయా. వానికి ఏం చేయాలి, ఆ టోపీ చూస్తాడు ఇంకా చేతిలో పిండుకుందని బాగా చుట్టుకుని వస్తున్నాడు ఏంటి కోపంతో. దీన్ని ఏం చేయాలి దీన్ని అని చెప్పి ఆలోచన చేసి సరే దీనికి చేయాల్సిందే చేయాలని చెప్పి పెరటింట్లో పోయగానే పోయి బాగా ముందు తవ్వి బాగా పెట్టిలో పెడతాడు దీన్ని పాటేసేయాలని చెప్పి బాగా రాత్రి 12 గంటలు కూడా తోతున్నాడు వీడు. పక్కింట్లో చూస్తే ఏమిది, ఓహోహోహో దొంగ సంభీమం ఉంది, వీడు దాపేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వెంటనే పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తారు. వీడు బాగా తవ్వి 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 చెవిటో చెవిడే ఎవడు సహాయపడేలేదు, ఎవరు చెప్పుకోలేదు, మర్యాద పోతుంది. బాగా పెట్టిలో పెట్టి కవర్ చేసి దాన్ని బాగా పాదేసి మన్నేసి హాయిగా ఉండాలని చెప్పి ఊపిరి పీల్చుకుంటున్నాడు. బాటిల్ కొడతారు, ఎప్పుడు వచ్చి కదా అమ్మల గ్రాచారం ఇది అని చెప్పి మళ్ళా వచ్చి వాకి తీరుస్తాడు. పోలీసు వాళ్ళు వచ్చి నిలబడ్డారు, గదగద గదా నడుస్తాడు. ఏసయ్య మళ్ళా అవసరం మీరు మీ ఇంత కనుక పెరటింట్లు ఏం చేస్తున్నాను, గుంట తీసినావు, ఎంత ధనం దాపెట్టినావాడ, పబ్లిక్ అంతా వచ్చి నిలబడినారు, ఏం పెట్టినాడు చూడాలా అని మొత్తుకుంటూ లేవయ్యా అని అదంతా వినలేదు. మాకంతా ఫోన్ వచ్చింది తీ అని చెప్పి వాళ్ళని పక్కకు నోకి వచ్చి పోలీసు వాళ్ళు పెట్టి అంత తగ్గించి ఆ పెట్టి చూస్తారు. చూస్తే పెట్టిలో ఉంది రా పోలీస్ స్టేషన్ తీసుకుపోతాడు. తీసుకుపోయి నొప్పుకున్నాడు, క్లీన్ గా పెట్టి తీసి ఆ బట్టలు గిట్లు ఏదేదో చుట్టించాడు. దాన్ని తీసి చూసి మళ్ళా టోపీనే ఇంత పొందని నువ్వు తొందర కలిగించినావు కాబట్టి నువ్వు మళ్ళా జరిమానేస్తావు, నేను ఏమన్నా చేసినారా లేని మొత్తుకుంటాడు. అందాడు రాత్రి 12 గంటలు అప్పుడు లేచి ఇంతమంది ఫోన్ చేసేదాన్ని చేస్తే మా పని తప్పేదాన్ని చేస్తే నాకు వేరే పని లేవా అని చెప్పి మళ్ళా వాళ్ళకి ఫైన్ వేసి మళ్ళా 12 రూపాయలు ఫైన్ వేస్తాడు. ఏం మొత్తుకుంటున్నాడు, ఈ టోపీ చూస్తాడు కళ్ళలో నీళ్ళు వస్తాయి, ఇది ఏం గ్రాచారా నాకు, ఎట్లా టోపీ గంట పడింది నాకు ఇది అని చెప్పి ఆలోచన చేస్తాడు. లేదు దీన్ని మాత్రం నా దగ్గర పెట్టుకుని అర్థం కాలేదు, దీన్ని నేను పరిష్కారం చేయాలి, విడిచిపెట్టకూడదు దీన్ని సరే అని చెప్పి అందరూ పండుకున్న తర్వాత మళ్ళా 12 గంటలు లేస్తాడు. దీన్ని అంత తేలుస్తాను విడిచేయలేదని చెప్పి 8 కట్లు వేపిస్తాడు. ఆ రోజు దీన్ని మళ్ళా బాగా పెట్టిలో చుట్టి బాగా ఇచ్చేసి కాల్చి పారేస్తాము అని తీర్మానం చేసుకుంటాడు. కట్లు పైన కట్లు కట్లు పైన కట్లు వేసి మధ్యలో దీన్ని పెట్టి అగ్గిపెట్టకు స్టార్ట్ చేస్తాడు. అగ్గి పెట్టాడు, నేను వాసన గీసిన కిరోసిన్ కిరోసిన్ వేసింది అది ఇది పక్కింట్లో మళ్ళా ఉంటుంది. మళ్ళీ ఏమో చేస్తున్నాడు వీడు, ఏమో దొంగనట్టుండే కాల్చేదని ప్రయత్నం చేస్తున్నాడు. గ్యారంటీ ఏమో వాడు మిషన్ పెట్టుకున్నాడు, ఇంకా పోలీసు వచ్చిపోతున్నారని చెప్పి భయం అయిపోయింది. ఇంకా దొంగ నోట్లు కాల్ చేస్తామని చెప్పి రెడీ చేసినాడు అని చెప్పి మళ్ళా ఫోన్ చేస్తారు. మళ్ళా వచ్చిన ఇంకా పోలీసు గలాటో గలాట ఇంకా రాత్రి వచ్చి వాకిలు తీసేలేడంటే తీసేయలేదు, దొబ్బి వాకిలు ఎరుగుకోటి లోపల వచ్చేసి ఏం చేస్తున్నాడు నువ్వు ఏం చేస్తున్నావు అంటే అంత కట్లు పెట్టినాడు అంటించి అంటించినాడు. పొగ లేచింది వాళ్ళు వీళ్ళు ఆర్పి ఏం తీసి ఆ పెట్టి కనబడు. దీని నిండా దొంగ నోట్లు ఉండాయి అని మళ్ళా ఏడ్చుకుపోయాను. కాళ్ళు కాలు పట్టుకొని పోతాడు, తీస్తే మళ్ళా తోపింది బాగా తిట్టి కొన్ని బాగా కొట్టి దగ్గరుండే డబ్బులన్నీ పీక్కొని పోలీసు వాళ్ళు ఇంటికి పంపించారు. వీడు ఇంట్లో వేసుకుంటా కూర్చున్నాడు, ఈ టోపీ ఎంత గడిచింది కదా నాకు, నాది ఏం గ్రాచారం ఇది. ఏడిస్తే అప్పుడు ఒక సాధు వచ్చి ఇంటి తలుపులు కొడతాడు, మళ్ళా ఏం గ్రాచారం వచ్చి అనుకుంటాడు. తలుపు పట్టి కూడా వచ్చేదే ఒక అర్ధగంట తీయడు. తర్వాత ఒక సాధు సూర్యమిని ఎవరు ఉన్నారని చెప్పి వచ్చి తీసి చూస్తాడు. ఆ గడ్డం ఇటు పడుతున్నాడు చూసి సాష్టాంగ నమస్కారం చేసి గట్టి కాళ్ళు పెట్టుకొడుస్తాడు. ఏం నాయన ఏం జరిగింది నాకంటే, అదేం స్వామి నా టోపీ అన్యాయం చేసేసి నా బతుకు ఇదైపోయాడు, నా బతుకంత ఇదైపోయాడు అని చెప్పి ఏడుస్తాడు. అప్పుడు ఆ సాధు అంటాడు, సరే నాయన ఇది ఉండేంత వరకు నీకు సుఖం లేదు, త్యా ఈ టోపీ నేను తీసుకుపోతాను త్యా అని చెప్పి ఆ టోపీ తను తీసుకుంటాను. అప్పుడు వానికి ఆనందము సుఖము సంతోషము కలుగుతుంది. అట్లే ఆ టోపీ లాంటిదే అహంకారం. అది ఉండేంత వరకు మనిషికి సుఖము లేదు, శాంతి లేదు. అది ఎప్పుడైతే పోతుందో అప్పుడే మనిషికి నెమ్మది ఆనందము సుఖము లభ్యమవుతుంది. ఆ అహంకారాన్ని తీసుకునే మహాత్ముడు కావాలి, ఆ సన్యాసి లాంటి ఆ సాధు లాంటి మహాత్ముడు కావాలి, వానికి మాత్రం సాధ్యమవుతుంది. అందువల్ల ప్రతి మనిషి కూడా తనలో ఉన్నటువంటి ఈ అహంకారాన్ని నాశనం చేసుకుని సద్గురువుల వారి యొక్క అనుగ్రహం చేత నిజమైన తత్వాన్ని తెలుసుకుని ఆనందించి సుఖించేదానికి ప్రతి మనిషి ప్రయత్నం చేయాలి. ఇంకా గురువులకు ఎంతో మంది శిష్యులు ఉంటారు. చేసుకున్నటువంటి శిష్యులంతా ఉత్తములేనా ప్రశ్న లేదు. చాలా మంది అవకాశవాదులు ఉంటారు, పిల్లి మొక్కులు మొక్కే శిష్యులు ఉంటారు. ఎట్లా వాళ్ళని ఎట్లా తెలుసుకోవాలి మనము? స్వామి 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 అంటుంటారు, నమస్కారం స్వామి నమస్కారం స్వామి అంటుంటారు. నమస్కారం చేసింది చేసిందే, స్వామికి వేడుకునింది వేడుకునిందే. అయితే నిజమైనటువంటి శిష్యుని యొక్క గొప్పతనం ఎప్పుడు తెలుసుకొస్తుంది అంటే, చూడండి ఒక ఇనుప ముక్క ఒక ఎండుటాక్ రెండింటినీ పక్కన పెట్టండి, గాలి లేనంత వరకు అవి రెండు బాగానే ఉంటాయి. భయంకరంగా గాలి వీచినా ఆ ఆకు ఎగిరి 3000 దూరం పడుతుంది, ఆ ఇనుప ముక్క మాత్రం ఆడే ఉంటుంది. ఇదే పరిస్థితులు ఏమైనా ప్రతికూలంగా ఏర్పడినా ఈ పిల్లి మొక్కలు మొక్కే శిష్యులు అక్కడి నుంచి పారిపోతారు, నిజమైనటువంటి శిష్యుడు మాత్రం అక్కడే నిలబడతారు. ఏమి సంభవించినప్పటికీ కష్టమరాని నష్టమరాని ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ తాను ధీరుడై నిలబడతాడు. శిష్యుని యొక్క లక్షణం, నిజమైన శిష్యుని యొక్క లక్షణం అది. అయితే ఈ కాలాన్ని బట్టి అటువంటి శిష్యులు లేరు. ఎటువంటి శిష్యులు ఉన్నారు అంటే, జీసస్ క్రైస్తుకు చిక్కిన ఒక శిష్యుడు జూడాస్ ఇస్కారియోట్ అని అని పేరు. 12 మంది శిష్యుల్లో వాడు ఒక ప్రముఖ శిష్యుడే ఉండే. ఇస్కారియోట్, జూడాస్ ఇస్కారియోట్ వాడు ఒక ఈడియట్ అని అర్థం. అటువంటి మహాత్మునకు మహానుభావాన్ని కేవలం 32 నాణ్యముల కొరకు పట్టిస్తాడు. తాను ఉత్తమమైనటువంటి ముఖ్యమైనటువంటి శిష్యునిగా ఎన్నుకున్నప్పటికీ అవకాశము చూసి సమయ సందర్భము చూసి తన గురువునే తాను 32 నాణ్యములకు అమ్ముకున్నాడు. ఇటువంటి శిష్యులు లేరా? ఇటువంటి శిష్యులు కూడా ఉన్నారు. ఎప్పుడు తెలుస్తుందంటే పరిస్థితులను బట్టే తెలుస్తుంది. పరిస్థితులు ప్రతికూలంగా లేనంత వరకు వీళ్ళు నిజమైన శిష్యులేమో అని అనిపిస్తుంది. అయితే ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడే నిజమైన శిష్యుని యొక్క గొప్పతనం తెలిసి వస్తుంది. అందువల్ల నిజమైన శిష్యుడు ఎప్పటికీ సర్వకాల సర్వావస్థల యందు ఆ సద్గురుని ఆశ్రయించి సేవించి తరించేదానికి ప్రయత్నం చేయాలి. చాలా మంది శిష్యులను చూస్తున్నా, స్వామి సంతానం కాలేదు, సంతానం అయ్యేటట్లేమని ఆశీర్వాదం చేస్తారా? మీ కర్మను తూకం చేసి చూస్తాడు గురువు. ఒక 6 నెలలు చూస్తాడు, ఒక 8 నెలలు సంవత్సరం చూస్తాడు, స్వామి ఏమి ఆశీర్వాదం ఇవ్వలేదు. ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఏర్పడి అక్కడ చట్టని ఎండటాగిలా ఎగిరిపోతాడు. స్వామి ఉద్యోగం కావాల, ఉద్యోగం చూస్తావా? స్వామి ఆశీర్వాదంలో కొంచెం ఆలస్యమైనా ఇండుటాగలా ఎగిరిపోతాడు వీడు. అయితే ఒక ధీరుడు, ఒక నిజమైనటువంటి శిష్యుడు ఇనుప ముక్కలాగా పడి ఉంటాడు. స్వామి నీవే తప్ప ఇత పరాలు నీవే కాపాడాలి, ఏమైనా కానీ నిన్ను నమ్ముకున్నాను అయిపోయా అంటే గురువు పరీక్ష చేసి లేవనెత్తాడు. అయ్యో నన్నే ఆశ్రయించుకున్నాడు కదా, నన్నే నమ్ముకున్నాడు కదా, ఇక నేను వీణి రక్షించుకోకపోతే ఎవరు రక్షిస్తారని చెప్పి ఆశ్రయించి పైకి తీసుకుంటాడు. అంతవరకు ఓర్చుకుని ఉండే ఆ ఓర్పు మనకు కావాలి. హరతన్న భక్తరా తిరివంతె మాడువ, ఒరదు నోడువ సువర్ణవ చిన్నదంతే, అరదు నోడువ కబ్బిన కోలినంతే, బెదరదే బెచ్చదే ఇద్దడే కరవిడిదెత్తి కొంబ నమ్మ రామనాథ. హరతన్న భక్తర తిరివంతె మాడువ, తిరుబోకుగా భిక్షగానిగా చేస్తాడు గురువు తన శిష్యుణ్ణి. ఎందుకు? వారిలో ఆ భక్తి, ఆ ప్రపత్తి, ఆ ఓపిక అన్నటువంటి ఉన్నాయా లేదని పరీక్ష చేస్తాడు. ఎట్లా అంటే, అరదు నోడువ సువర్ణద చిన్నదంతే, బంగారం యొక్క తేజాపు చూడాలంటే దాన్ని బాగా తిక్కలంట, తిక్కుతో తెలుస్తుందంట. ఈ షరఫ్ పని చేసే వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది, రామాంజనేయులు అట్లా వాళ్ళకి తిక్కుతో తెలుస్తుంది అది తేజాపు. గురువు కూడా శిష్యుడు తిక్కుతాడంటే వచ్చింది గురువు పూలారం వేసి అభయం ఇవ్వడు, చూస్తాడు అరదు నోడువ సువర్ణద చిన్నదంతే. ఇంకా ఏం చేస్తాడు అంటే, ఈ చెరకు ఉంటుంది చూడండి, దాన్ని పిండితేనే రసం వచ్చేది. ఊరికి చెరుకు పట్టుకుంటే రసం రాదు. అదే రీతిగా శిష్యుణ్ణి గురువు పిండుతాడంట. ఆ ప్రేమ కావాలి, ఓపిక కావాలి. బెదరదే బెచ్చదే ఇద్దడే, నిర్భయంగా అన్నిటికీ సిద్ధంగా ఉన్నాను, నువ్వేమన్నా చేసుకో. అదే ఆ రీతిగా ఉంటే కరవిడిదెత్తుకొమ్మ నమ్మ రామనాథ, అప్పుడు చేయూతనిచ్చి పైనికి తీసుకుంటాడంట. నీవే సమర్థుడు, ఏం కోరుతావు కోరుకో. ఎందుకంటే గురువు యొక్క హస్తములోనే అష్టైశ్వర్యాలు ఉంటాయి. ఏం కావాలంటే అది ఇచ్చే శక్తి ఒక్క గురువుకే ఉంటుంది ప్రపంచంలో. సద్గురువు ఏమి కావాలన్నా ఇచ్చేదానికి వానికి సామర్థ్యం ఉంటుంది. ఎప్పటికీ వాని హస్తం ఆశీర్వాదం చేసే రీతిగా ఉంటుంది, కానీ భిక్ష కానిలాగా ఈ రీతిగా ఉండదు. ఎందుకు? సమస్త ఐశ్వర్యాలు తన హస్తంలో పెట్టుకున్నాడు కాబట్టి ఎప్పుడూ వాని హస్తం పైనే ఉంటుంది. శిష్యులకు అభయం ఇవ్వలేడా, రక్షించడా, ఆదుకోడా? ఆదుకుంటాడు. ఎప్పుడు? నీ ఓపికను బాగా పరీక్ష చేస్తాడు. ఆ పరీక్షలో నీవు నెగ్గినప్పుడు, నీవు గెలిచినప్పుడు నువ్వు నెట్టుకుంటాడు పైకి. లేకుంటే ఎండుటాగలా ఎగిరిపో అంటాడు. ఘోడాహే మైదానాయి, 1000 ఆవుల్లో 1 ఆవు నాకు పాలు ఇవ్వలేదు పదా అంటాడు. ఎందుకు? పేరు ప్రతిష్టల కోసం గురుత్వాన్ని తీసుకోడు గురువు. ధర్మాన్ని వ్యాపింపజేసేదాన్ని, ధర్మ పరిరక్షణ కోసం ఆ బరువు బాధ్యతలను తన నెత్తి మీద వేసుకుని ఉంటాడు కాబట్టి నిస్వార్థంగా శిష్య భక్తాదుల సేవ చేసేదానికి ఆ గురువు అహర్నిశలు ప్రయత్నం చేస్తుంటాడు. అందువల్ల ఓపికతో ఆ గురువును సర్వకాల సర్వావస్థలందును సేవించి కరించేదానికి మనమంతా ప్రయత్నం చేద్దాం. నాకు ఇచ్చినటువంటి సమయం అయిపోయింది, ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసింది. ఇంతవరకు నాకు అవకాశం ఇచ్చి మీరు చల్లగా సంతోషంగా కూర్చున్నందుకు హృత్పూర్వకంగా మిమ్మలను ఆశీర్వదిస్తూ నా యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.